బట్టి దాన్ని నడవడం మొదలెట్టాడు. 18 పర్యాయాలు గనక మనం ఇలా రెప్పపాటు వేస్తే దాని ఒక కాష్టము అంటాం. ఏమంటాం? 18 పర్యాయాలు గనక మనం రెప్పపాటు వేస్తే దానికి ఒక కాష్టం. ఇలాంటివి 30 కాష్టలు గనకైతే ఒక కళ. ఇటువంటి 30 కళలైతే ఒక క్షణం. ఇటువంటివి 12 క్షణాలైతే ఒక ముహూర్తము. 30 ముహూర్తాలైతే ఒక పగలు. ఇలాంటి పగలు రాత్రి కలిపి 30 ముహూర్తాలు. 30 అహోరాత్రాలు కలిస్తే ఒక మాసం. 2 మాసాలు ఒక ఋతువు. 3 ఋతువులకు ఒక అయనం. 2 అయనాలు ఒక సంవత్సరము అని పేరు పెట్టాడు. అలా పేరు పెట్టి కాలపురుషుడు బ్రహ్మలో ప్రవేశించాడు. బ్రహ్మకి కూడా వయస్సు నడవడం మొదలెట్టింది. అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఒక చక్కనైనటువంటి రూపాన్ని తయారు చేశాట. ముందుగా భూమిలో ఉన్న మట్టిని కొంత తీసుకున్నట్ట. ఈ మట్టిని ఆ సముద్ర జలం ఉందిగా ఆ జలంలో కలిపేట. చక్కగా చపాతీ పిండితో ఉండే టప్ప 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 ముద్ద కింద కొడతారు, అలా ముద్ద కింద బాగా కొట్టాట. కొట్టాక ఎదురుగుండా పెట్టాట. దాన్ని అగ్నిలో పెట్టి బాగా మార్చాట. చపాతీ ఎంత చక్కగా మెత్తగా పిండి కలిపినా పెనం మీద వేగకపోతే ఎవడన్నా తింటాడా? అలా తినగలిగిన వాడికి మెళ్ళో రోజు దండేసి సత్కారం చేయొచ్చు. మామూలు వాడికి మాబోటి వాళ్ళకి అరగవు. కాబట్టి బాగా చేసేట. దానికి ముక్కు కన్ను కాలు కీలు చెవి అన్నీ తయారు చేసేట. ఈ తయారు చేసిన తర్వాత ఎమాయి వాయుదేవ లోపల దూరన్నట్ట. ఆయన దూరాడు. పైన ఉండే శబ్ద గుణకాన్ని ఆకాశాన్ని కూడా అందులో ప్రవేశపెట్టాట. ఆ తర్వాత కదులు 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 అన్నట్ట. ఈయన కదులు అంటున్నాడు, వాడు కదలడు మెదలడు. కదులు అన్నాడు, వాడు కదలడు మెదలడు. ఈయన వదలడు. ఈ రకంగా ఎన్నిసార్లైనా కదలరా బాబు అంటే కదలడంలా. అహో మహత్కార్యమిదం హి వ్యర్థం. అరెరెరే, నేనింత కష్టపడి సృష్టి అంతా చేసి మహాకార్యక్రమం చేసి ఇదంతా వేస్ట్ అయిపోయింది, కదలదేమి కదలదేమి అని బెంగపెట్టుకున్నాడు. బెంగపెట్టుకుంటే కాలపురుషుడు అక్కడ ప్రత్యక్షమై, నాయన బ్రహ్మదేవా, నీవు ఇంత తెలివి తక్కువవాడు అనుకోలేదయ్యా అన్నట్ట. రామరామ రామ మొట్టమొదటి పుట్టానయ్యా నేను, నేను తెలివి తక్కువవాడిని అంటావా? ఎవరికైనా నువ్వు తెలివి తక్కువవాడు వంటి ఒళ్ళు మండిపోదు. ఎదురుగుండా వచ్చి వీరెంత మూర్ఖులండి అంటే లాగి 2 దవడల మీద ఒకటి ఇచ్చుకోవాలన్నంత కోరిక కలుగుతుంది. కానీ పాపం బ్రహ్మదేవుడికి సహనం ఎక్కువ పాపం. అంచేత అదేమిటండి, నేనేం తెలివి తక్కువ పుట్టనం చేశానో నాకు తెలియడంలా. నా స్వామి విరాట్ పురుషుడు చెప్పిన ప్రకారమే సృష్టి చేశాను కదా, అయినా మరి నాలో ఏం లోపం, ఎక్కడ జరిగింది అన్నట్ట. నాయనా, ఏ పని చేసినా సరే ప్రాణం అనేది లోపల ఉంటే కదా కదిలేది, ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. మీరు చూడండి లోకంలో ఎక్కడైనా విగ్రహాలు చాలా కనపడతాయి, కానీ ప్రతి విగ్రహానికి ఆదరణ లభిస్తోందా? ప్రతి గుడికి జనం పెడుతున్నారా? ఒక్కొక్క విగ్రహం అంటే పడి చచ్చిపోతామే. చస్తే దుర్మార్గులు కొంతమంది రూపాయి వెదల్సారు. ఎవరికి గొంతుకు చించుకుపోయి ఉపన్యాసం చెప్పినా రూపాయి చదివించాలనే కోరిక పుట్టని వాడు కూడా అక్కడికి వెళ్ళగానే జేబులోంచి తీసి వందలకు వందలకు వేలుకు వేలు అందులో ఎందుకు తోస్తున్నాడు? ఆ విగ్రహంలో అంత శక్తి ఉన్నది. అదే ప్రాణప్రతిష్ఠ అంటే. ఈ శరీరాన్ని కష్టపడి తయారు చేసావు నువ్వు, కానీ ఇందులో ప్రాణమేది? చక్కగా రామకోటి పందిరంతా చిన్న చిన్న దీపాలు పెట్టారు, రంగురంగుల లైట్లు పెట్టారు, కానీ వైర్ కనెక్షన్ పోల్తో ఇవ్వలేదు. అంటే ఆ స్విచ్ వేస్తే వెలుగుతాయా ఆ లైట్లు? డైరెక్ట్గా ఆ పోల్కి కనెక్షన్ ఇవ్వాలి ఇది. అలాగే భగవంతుడు అనేవాడితో దీనికి కనెక్షన్ ఇవ్వలేదు నువ్వు ప్రాణంతో. అంచేత ఇది కదలడం లేదన్నాడు. అప్పుడు ఆయన ఊహించి భగవంతుడికి నమస్కారం చేసి ధ్యానం చేస్తే స్వామివారు వచ్చిందిలో కూర్చున్నట్ట. అప్పుడు వీడు కదిలేట. అలా కదిలినటువంటి తొట్ట తొలి పురుషుడే శతమంజుడు అని పిలువబడ్డాడు. వాడు పరిపూర్ణ ఆయుర్దాయంతో జీవించాడు. వాడికి శతరూప అనే భార్య ఉన్నది. వాళ్ల నుంచి సృష్టి అలా ప్రారంభమయ్యింది. ఇలాగ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నాలుగు యుగాలు సాగాయి. ప్రజానీకం సృష్టి చేయబడ్డారు, వాళ్ళ వాళ్ళ విధులు నడుపుకున్నారు. పుట్టినటువంటి ప్రజలకు కావలసినటువంటి ఆహార పదార్థాన్ని భూమిలోంచి వచ్చేలాగే సస్యాన్ని సృష్టించాడు బ్రహ్మ. తాగడానికి ఆ క్షారజలం చాలదు, లవణం పనికిరాదు, అంచేత మంచినీటిని కూడా భగవంతుడి ద్వారా సృష్టింపజేశాడు. అన్ని రకాలు చేశాడు. చేసిన తర్వాత కాలపురుషుడు ఇంకో చమత్కారం చేశాట. ఒక నలుగురు పురుషులను సృష్టించాట. తనలో నుంచి నలుగురు పురుషులు తీసుకొచ్చాడు. మొట్టమొదట పుట్టినటువంటి పురుషుడు ఎలా ఉన్నాడంటే, తెల్లగా ఇక్కడ నుంచి రెండవ ట్యూబుల ఇట్లా ఉన్నాడు, అంత తెల్లగా ఉన్నాడు. చందమామ కూడా తెల్లదనం ముందు బలాదూరన్నమాట. ఆయనకి సత్యరూపుడు అని పేరు పెట్టాట. సత్య రూపహ అని బాగుంది. ఆ తరువాత రెండో వాడు వచ్చాట. వాడెలా ఉన్నాడు అంటే, ఇదిగో ఈ మొట్టమొదటి ట్యూబ్లైట్ చూడండి, ఆకుపచ్చ రంగులో వెలుగుతోంది, ఆకుపచ్చగా ఉన్నట్టండి. వీడికి త్రేతరూపహ అని పేరు పెట్టాట. త్రేతరూపుడు రెండో వాడికి, ఆకుపచ్చవాడికి. ఆ తర్వాత మూడో వాడు వచ్చాట. వాడెలా ఉన్నాడు అంటే, అదిగో ఇట్నుంచి రెండవ లైట్ ఎర్రగా వెలుగుతుంది చూడండి, ఆ ఎరుపు రంగులో ఉన్నట్ట. వీడికి ద్వాపర రూపుడు అని పేరు పెట్టాట. ఇక నాలుగో వాట, ఇక్కడ ఏ ట్యూబ్లైట్లోనూ లేదు కనపడ్డల్లా వీడు, నాలుగో వాడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహానుభావులు, అదృష్టవంతులు. వాడు ఎలా ఉన్నాడు అంటే, దీక్ష తీసుకుని అయ్యప్ప స్వామి వారు బట్టలు వేసుకుంటారు చూడండి, ఆ బట్టల రంగులో ఉన్నట్టండి. నల్లని వస్త్రాలు వేసుకుని ఉన్నట్టు వాడు. వాడి శరీరం అంతా దుంపదేగా నల్లగా ఉన్నది. కళ్ళు మాత్రం అగ్నిగోళాల్లో ఉన్నాయి. జుట్టు లక్షణాల పురుషుడికి రాగి మేసాలు అని పేరు. అన్ని దుర్లక్షణాలు కలిగిన వాడికి మేసాలు రాగి రంగులో ఉంటాయట. జుట్టు రాగే వాడికి మేసము రాగిట. ఇక అరికాళ్ళు ఉన్నాయట, ఒంటె పాదాలట. వాడికి ఒంటె ఎలా ఉంటుందో అలా ఉన్నాయట పాదాలు. అలాంటి పాదాలతో ఆ నల్లని పురుషుడు పుట్టాట. తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, నలుపు. మళ్ళీ చెబుతున్నా, మొట్టమొదట ఆయన తెలుపు, రెండో వాడు ఆకుపచ్చ, మూడో వాడు ఎరుపు, నాలుగో వాడు నలుపు. ఈ నాలుగు రంగుల్లో పుట్టారట. వాళ్ళు పుట్టి పుట్టడంతో మొదట ఆయన మాత్రం పాపం సైలెంట్గా మాట్లాడటంలా. కొంతమంది అండి ఏం మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడతారు. రెండో ఆయన ధర్మం గురించి తేడా వస్తే మాత్రం కోపగించి మాట్లాడుతున్నట్ట. మూడవ ఆయన అధర్మాన్ని ధర్మాన్ని సమానంగా చూసేట. నాలుగో ఆయన మాత్రం డబ 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 మాట్లాడితే చాలన్నమాటగా, ఏమయ్యా నన్ను సృష్టించావు, నాకు ఫుడ్ ఏది, నేను ఎక్కడుండాలి, నాకు నేటివ్ ప్లేస్ అంటూ చూపించవా, నన్ను పుట్టించేస్తే సరిపోతుందా, నాకు ఇల్లు చూపించవా, నాకు తిండి చూపించవా, నాకు వస్త్రాలు ఇవ్వ, నాకు అది కావాలి ఇది కావాలి. వీడి దుంపదగ వీడు కోరికలు కోరికలు కోరికలు. నాకు అది కావాలంటాడు ఇది కావాలంటాడు. ఈయన దడదడలు ఆడిపోయాడు కాలపురుషుడు. కర్మగాలికి అన్నాను రా బాబు వీణ్ణి, పిల్లలు లేరు పిల్లలు లేరని కొంతకాలం ఏడ్చా, ఇదివరకు కష్టపడి తేరా సృష్టించాను అంటే పుట్టినవాడే నన్ను పడుగు చంపేస్తున్నాడు అని చెప్పి వెంటనే ఏం చేశాట, క్షారజలము, కేవలం అక్కడ వట్టిపోయినటువంటి నేల, ఉప్పు నీరు ఇవి తప్పే ఉండవు, అటువంటి ప్రదేశాన్ని దాన్ని చూసి అక్కడ గెంటేశాట. ఒరే నాయన నీతో పళ్ళాక చూస్తున్నాను, ఆ ఏరియా అంతా నీది, నన్ను వేలుకోరా, అక్కడ నీకో బిల్డింగ్ కట్టాను పో అన్నట్ట. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడు అన్నట్ట, బానే ఉందయ్యా నాకు బిల్డింగ్ కట్టావు, కానీ నేను చేసుకోవడానికి పని చూపించవా, మంచి బిజినెస్ చెయ్యాలి నేను, నా బిజినెస్ ఎప్పుడు డెవలప్మెంట్లోనే ఉండాలన్నట్టు. పైగా నువ్వు బిజినెస్ చేస్తే లోకం అంతా కొంపకొల్లేరైపోతుంది, అంచేత నాయన ప్రస్తుతానికి మాత్రం ఇంట్లో కూర్చుని నేను నాలుగు పాచికలు ఇస్తా, వీటితో ఆటలాడుకో, నీకు ఊ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తా, అప్పుడు మాత్రం నువ్వు వ్యాపార రంగంలోకి దిగుదుగా, అంతవరకు బిజినెస్లోకి నువ్వు పనికిరవురా అన్నట్టు. సరే ఏం చేస్తాం ఆ నాలుగు పచ్చికలు ఇయ్యన్నట్ట ఆ నాలుగు పుచ్చుకుని బయలుదేరి వెళ్ళట్ట. పాపం రెండో ఆయన ఎర్రాయన నాన్న మరి నేను అడగలేదు అని చెప్పి నాకు కూడా అన్యాయం చేస్తావేమో, వాడికేమో దౌర్జన్యం చేశాడు కనుక ముందే బిల్డింగ్లు గట్రా చూపించావు, స్థలం చూపించావు, ఆడుకోవడానికి నాలుగు పాచికలు ఇచ్చావు. పాచికలు అంటే పూర్వం ఆడుకునేవారు, ఇప్పటి మాటల్లో చెప్పాలంటే పేకాట, నాలుగు ముక్కలు ఉన్నట్టుగా పాచికల్లో నాలుగు అంకెలు ఉండేవి ఆ రోజుల్లో. ఆ నాలుగు పాచికలు ఇచ్చి వాడికి పంపావు, మరి నేనేం చేయనన్నట్ట. వాడికి వ్యాపారం ఇచ్చే ముందు నీకే వ్యాపారం ఇస్తాను, నువ్వేం కంగారు అడకు. నీకు కొంచెం ఆవేశము శాంతము రెండు సమానంగా ఉన్నాయి. అదిగో నీకు మంచినీటితో ఉన్నటువంటి చలవ ఆ ప్రదేశం నీకు ఇస్తున్నాను, అక్కడికి పో అన్నాడు. వీడిని అక్కడికి పంపేట. ఇప్పుడు గ్రీన్ లైట్ గాడు వచ్చాట. ఆకుపచ్చవాడు వచ్చి, నాన్నగారండి అడిగితానని మీరేం అనుకోకండి, వాళ్ళిద్దరూ అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు నాకు కూడా అన్నట్ట. చూసావరా, వాళ్ళిద్దరూ అడిగారు కాబట్టి కోరిక కలిగింది, నువ్వు అడగకపోయినా నీకు ఇచ్చేవాడు నేను, తండ్రిని పక్షపాతమా నాకు. సర్లే, అదిగదిగో ఆ పాలతో నింపబడి ఉన్నటువంటి ప్రదేశం ఉన్నది, అక్కడికి వెళ్ళు. చూడండి రహస్యం, మొదటి వాడికి ఉప్పు నీరు చవిటి భూమి ఇచ్చాడు, ఈ నల్లవాడికి. వాడు చిన్నాడు, మొట్టమొదటి దౌర్జన్యం చేసినందుకు. అంచేత మీరు కూడా ఇక్కడ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే తండ్రి మీద దావా వేస్తే కానీ ఆస్తి రాదు అనుకుంటే పొరపాటు. దావా వేసిన వాడికి ఇలాంటివే వస్తాయి. తండ్రిని ప్రేమగా చూసుకున్న వాడికి తండ్రి ఆనందంగా ఇస్తాడు. రెండో వాడు కొంచెం ముందుకు అడిగాడు, వాడికి మంచినీళ్లు కాస్త మంచి భూమి ఇచ్చాడు. మూడోవాడు ఆలస్యంగా అడిగాడు, పాలతోటి సుక్షేత్రమైనటువంటి ప్రదేశాన్ని వాడికి ఇచ్చాడు, ఆకుపచ్చవాడికి. ఇక తెల్లని వాడు వినయంగా అలాగే ఉన్నాడు, నాయనా మరి వాళ్ళంతా కోరుకున్నారు నువ్వు కోరుకోవా అన్నట్ట. నాన్న నేను కోరుకోవడం ఏంటి, ఇదం శరీరం త్వయా దత్తం, ఈ శరీరం నీ చేత నాకు ప్రసాదింపబడింది, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చూసుకోవాలి తప్ప నాకు ఇది కావాలి అది కావాలని అడగడం కొడుకు యొక్క ధర్మం కాదు. పుత్రుడు ఎప్పుడూ తండ్రిని ఇది కావాలి అని నోరు తెరిచి అడగరాదు. తండ్రి ఏమిస్తే అదే తీసుకోవాలి, ఇది చెయ్యంటే అది చెయ్యాలి. తండ్రి ఎదురుగుండా కూర్చోవడానికి వీల్లేదు, తండ్రి ఎదురుగుండా వినయంగా చేతులు వంచిలా నమస్కారాన్ని చెయ్యాలి. అలాగే తండ్రి కూడా కొడుకుని అసలు ఎక్కడా పొగడకూడదు. ఈ లోకంలో మూడు లక్షణాలు చెయ్యాలట, ఎవడైనా గుర్తుపెట్టుకోండి బాగా. భవిష్యత్ పురాణం చెప్పిన ప్రతిదాన్ని మాత్రం ఆషామాషిగా తీసుకొట్టేయకండి, అలా కొట్టేసేవాళ్ళు ఇక్కడికి రారనుకోండి అది వేరే విషయం. మొట్టమొదటిది ఏమిటంటే గురువుగా మనం ఎవరిని భావిస్తున్నామో వాళ్ళని ఎదురుగుండానే పొగడాలి. అయ్యా మీ పాదాలు తప్ప నాకు దిక్కులేవు, మీరు ఎంత గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళని గురువుని ఎదురుగుండానే పొగడాలి. చాటుగా పొగిడితే దోషం, గురువుని మాత్రం ఎదురుగుండానే పొగడాలి. ఇక భార్యని ఎదురుగుండా ఉన్నప్పుడు పొగడకూడదు, చాటుగా మా ఆవిడంత ఉత్తమురాలు అని పొగడాలి. ఎదురుగుండా పొగిడితే ఆ మర్నాటి నుంచి నో ఫుడ్. నేనల్లా వేదవ్యాసుడు అన్నాడు, తర్వాత కిందకి దిగాక కరవాల మాత్రం పుత్తుకోకండి, కాంతా కరవాల. భార్యని ప్రేమ ఎంత ఎక్కువగా ఉన్నా ఎదురుగుండా పొగడకుండా పక్క వాళ్ళ దగ్గర మా ఆవిడంత ఉత్తమురాలు అని పొగడాలట. అలాగే భర్తను గురించి భార్య కూడా ఎదురుగుండా పొగడకూడట, పక్కనే పొగడాలట. ఇక మూడవది కొడుకుని ఎదురుగుండాను పొగడకూడదు, పలానా వాడి దగ్గర మా అబ్బాయి అండి నేను చెప్పకూడదు కానండి వాడు రత్నం అండి. ఏమి రత్నం, వాడు అంతఃపురమే చేశాడు, ఇక్కడ దాకా పుచ్చుకున్నాడు, అయినా సరే లక్షో రెండు లక్షలో ఐదు లక్షలో కట్నం పోతుంది మరి వాడి గురించి చెప్పకపోతే. హాయ్ బాబాయ్ మా వాడికి ఏ అలవాటు లేదన్నాడు ఒక ఆయన పెళ్లి సంబంధానికి అడితే. నిజంగా మీ అబ్బాయికి ఏ అలవాటు లేదో చాలా సంతోషం అండి అన్నట్టు పురోహితుడు. ఏం లేదండి అప్పుడప్పుడు కాస్త కిళ్ళీ మాత్రం వేసుకుంటూ ఉంటాడండి అన్నారు. సరే అప్పుడప్పుడైతే పర్వాలేదులేండి, అంత కిళ్ళీ వేసుకుంటే పెద్ద వ్యసనమే ఉందన్నట్టు. అప్పుడప్పుడు అంటే అస్తమాటు వేసుకోలేండి, సిగరెట్ కాల్చిన తర్వాత ఆ వాసన కనపడకుండా కిళ్ళీ వేసుకుంటాడండి అన్నట్టు. ఓరి నీ దొంపద, కిళ్ళీతో పాటు సిగరెట్ కూడా ఉందా? సిగరెట్ కూడా అస్తమాటు కాల్చడండి, కాస్త పేకాట ఆడినప్పుడు మాత్రమే కాలక్షేపానికి సిగరెట్ కాలుస్తారండి. హారిణి అది కూడా ఉంది, పేకాట కూడా అస్తమాటు ఆడండి, కాస్త పోసుకున్నప్పుడు కాలక్షేపానికి ఆడతారండి. ఓరి నాయరు అది కూడా అస్తమాటు పోసుకోడు అంటే దొంగతనానికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రమే పోసుకోండి. ఇది కాబట్టి ఏ పరిస్థితుల్లో కొడుకుని పొగిడితే ఏమిటి నష్టం అంటే వాడికి ఆయుక్షేణం అయిపోయి వాడికి ధర్మం నుంచి భ్రష్టుడైపోతాట. కొడుకుని కనుక మనం పొగిడితే వాడికి ఆయుష్ తగ్గుతుంది, వాడి ధర్మం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇవి చేయకూడదు. తండ్రి, మీరు మహానుభావులు, ధర్మ పురుషులు, నాకు గురువు, తండ్రే గురువు అన్ని, కాబట్టి నిన్ను ఎదురుగుండా పొగుడుతున్నాను, మీరేం చెబితే చేస్తానన్నట్ట. శభాష్, నువ్వు ఉత్తముడమైన కొడుకు, నీకు అమృత జలంతో నిండి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇస్తున్నానన్నట్ట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మొదటి పురుషుడే కృతయుగ పురుషుడు. ఈ తెల్లని వాడు ఎవడు? తెల్ల ట్యూబ్లైట్ వాడు కృతయుగాన్ని పరిపాలించేటటువంటి పురుషుడు. అందుకని వాడికి సత్యరూపుడు అని పేరు పెట్టాడు. వాడికి సుధా సముద్రం, అమృత సముద్రం ఇచ్చాడు. అమృతానికి నాశనం లేదు. కాబట్టి ఆ కాలంలో ప్రతి వాళ్ళు ధర్మం నుంచి నాశనం చెందకుండా పూర్తి ఆయుర్దాయంతో జీవించారు. వాళ్ళకి మంచి భూమి ఇచ్చాడంటే వాళ్ళకి సుక్షేత్రం, పంటల్లో నాశనం లేదు, అకాల వర్షాలు కాని ఇవి కాని లేవు, అద్భుతంగా పంటలు పండేవి, సస్యశ్యామలంగా ఉండేవారు. ఇక రెండవ వాడు కొంచెం వాడు కోరిక వెలిపుచ్చాడు, త్రేతాయుగం. వీడికి ఒక్క వంతు ధర్మం నష్టమయ్యింది, మూడు వంతులు ధర్మం ఉంది, ఒక్క వంతే అధర్మం. కాబట్టి వీడికి ఏం చేశాడు, పాల సముద్రాన్ని ఇచ్చాడు. పాలతో కూడినటువంటి పవిత్రమైనది. అందుకే ఆ కాలంలో గోపోషణ అధికంగా ఉండేదట. వాడికి త్రేతాయుగ పురుషుడు అని పేరు. ఇక మూడవ వాడు ద్వాపరం వాడు. వీడిలో రెండు పాదాలు ధర్మం నశించి రెండు పాదాలు అధర్మం ఉంటుంది, సగమే ధర్మం సగం అధర్మం. కాబట్టి వీడికి మంచినీటి చలవ మాత్రం ఇచ్చాడు. ఇక్కడ కొంత పంటల నష్టాలు అవి ఉండేవి, కొంత పశు నష్టం, పరస్పరం జన నష్టం కూడా ఉండేది. పరిపూర్ణ ఆయుర్దాయంతో జీవించేవాళ్ళు ఉన్నారు, పుట్టి పుట్టగానే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ద్వాపర యుగంలో. ఇక నాలుగవ వాడు మనందరికీ పాప మహానుభావుడు, మూలవిరాట్, మనందరిలోనూ కూర్చుంటూ ఉంటాడు. ఈ కాశ్యపు మాత్రం ఇక్కడికి రావడానికి దొడుస్తాడు. భవిష్యత్ పురాణం జరిగే చోటు కనుక వచ్చావు నీ కాళ్ళు విరగొడతానన్నట్ట విరాట్ పురుషుడు. అందుకని ఇక్కడికి మాత్రం రాడు. కాబట్టి కాశ్యపైనా ఆ దుర్మార్గుడి నుంచి మనం బతికి బట్టకట్టాలంటే మీరందరూ ఇక్కడికి రండి, పందిట్లో కూర్చోండి. ఇంకెవరికైనా తెలియకపోతే వాళ్ళకు కూడా చెప్పి తీసుకురండి. తీసుకొచ్చినందుకు మిమ్మల్ని ఇంకా కొంతకాలం పాటు పట్టుకోడు అన్నమాట వాడు. ఆ కలిపురుషుడు క్షారజలంట, ఉప్పు నీటి సముద్రం వాడికి అంటగట్టాడు. ఆ కర్మగాలి మనకు అందుకే మంచినీళ్ళు సరిగ్గా దొరకవు. బోరు వేసుకుంటే బోరులోంచి మంచినీళ్ళు పడే వాళ్ళకంటే ఉప్పు నీళ్ళు పడే బాబోయ్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. మరి తర్వాత పంటలు నాశనం ఎక్కువ. ఈ కాలంలో భయంకరమైనటువంటి కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో మూడొంతుల ధర్మం పోయి ఒక్క వంతే ధర్మం ఉంటుంది, మూడు పాదాలు అధర్మమే. రాబోయే కాలంలో నాలుగో పాదం కూడా నశించిపోయే టైం వస్తుందన్నమాట మనకి. ఇలా నలుగురిని సృష్టించి మీరు ఇంతంతకాలం ఈ లోకాన్ని పాలించండి, తర్వాత రెండో వాడికి బిజినెస్ అప్పగించండి అనగానే రెండో వాడికి అప్పగించడం, వాడి పని అయిపోయాక మూడో వాడికి అప్పగించడం, ఇప్పుడు నాలుగో వాడికి అప్పగించారట ముగ్గురు మనం వదిలేసి. ఈ నాలుగో వాడు విజృంభించాడు. వీడు ఎప్పుడా ఈ యుగాన్ని పట్టుకున్నట్ట. ఈ యుగాన్ని వీడు పట్టుకోవడానికి ఒక కారణం చెప్పారు భవిష్యత్ పురాణంలో. వీడు బిజినెస్ చేయడానికి, వ్యాపారం చేయడానికి ఎప్పటికీ టైం రావడంలా, వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించి వస్తున్నారు, చేతులు నలుపుకోలేక గిలగల గిలగల లాడిపోయాడు. అప్పుడు ద్వాపర యుగం అంతం కాబోయే సమయంలో వస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చాట. ఎలా ఉన్నాడు ఆ పరమాత్ముడు? జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృష ధామ్రాసేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఆ మహానుభావుడు సత్యం ఆధారంగా చేసుకుని ఉన్నాడు, అసత్యానికి తావులేదు, పరాత్పరుడాయన. బుద్ధిలో నిరంతరము ధర్మాన్ని సత్యాన్ని మాత్రమే ఆశ్రయం చేసుకుని ఉన్నాడు. ఆయన ధగధగా మెరిసిపోతున్న శరీరాన్ని ఒక ఛాయగా, నీలమేఘ ఛాయగా గుర్తుపెట్టుకున్నట్ట. నిజానికి ఆయనకి అసలు రంగే లేదు, ఏ రంగు లేనివాడు ఆ అనంత పురుషుడు నీలంగా మాత్రం గోచరిస్తున్నట్ట. ప్రతి ప్రాణికి సృష్టి, స్థితి, లయ అనేటటువంటి మూడింటికి మూలకారకుట్ట ఆయన. అలాగే జన్మ, వృద్ధి, అనంతరం మరణం, ఈ మూడింటి యొక్క త్రిసర్గలకు సాక్షీభూతుట్ట. అటువంటి శ్రీకృష్ణుణ్ణి పీతాంబరధారిని చూచి నమస్కారం చేసి, మహాత్మా, నా తండ్రి కాలపురుషుడు నన్ను సృష్టించాడు, ఈనాటి వరకు చెయ్యడానికి ఏ పని లేకుండా పోయింది నాకు, నేనెప్పుడు ఆవహించను, నేనెప్పుడు రంగంలోకి దిగను, నేను భూలోకంలో ఎంతకాలం వరకు ఏ ఏ పనులు చేయాలో ఏమిటో ఇవన్నీ నాకు సరిగ్గా తెలియడం లేదు, కాబట్టి నువ్వే నాకు మార్గదర్శకుడు కావాలి అన్నట్టు. అప్పుడు పరమాత్ముడు, నాయన, ఇంక నేటికి 5 సంవత్సరాల కాలం తర్వాత నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తా, భూమి మీద నేను అవతారం ఎత్తినటువంటి ఈ శరీరాన్ని ఏ క్షణంలోనే విడిచిపెడతానో ఆనాటి నుంచి బిజినెస్ ఫీల్డ్లోకి నువ్వే అడుగుపెట్టు, వ్యాపార రంగం నీదిగా, ఈ యుగం నీది, నీకు 4 పాదాలుగా యుగాన్ని విభజింపజేస్తున్నా, 5140 సంవత్సరాల కాలం మొదటి పాదం, మళ్ళీ ఇంతే 2వ పాదం, ఇంతే 3వ పాదం, ఇంతే 4వ పాదం, ఏది ఇప్పుడే చెప్పినా ఇప్పటి ప్రమాణం ప్రకారం, ఇప్పుడు మన సంవత్సరం ప్రకారం, దేవమానం కాదు, ఇటువంటి ప్రమాణం కలిగినటువంటి 4 పాదాల్లో ఈ లక్షణాలు నీకు ఉంటాయి అని భగవంతుడు చెప్పాడు, ఈ ప్రజలకు ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు. అలా చెప్పబడినటువంటి ఘట్టమే భవిష్యత్ పురాణం. కృష్ణుడు ఆ కలిపురుషుడికి ఏ ఏ లక్షణాలు యుగంలో ఉంటాయో వివరించాడు. ఇప్పుడు మనం ఈ 20 రోజులు చెప్పుకునేది అదన్నమాట. సాక్షాత్తు పురుషోత్తముడు కృష్ణుడు చెప్పాడు 5140 సంవత్సరాలకి ఇప్పటికి మనకి మరి కలియుగం ప్రారంభం ఎంతకాలం అయిందో తెలుసుకోవాలిగా. ఏ దినమున వైకుంఠుడు మే దినిపై దాల్చినట్టిమే ను విడిచినాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం వైయల్. ఏ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించినటువంటి శరీరాన్ని విడిచిపెట్టాడో, అంటే కృష్ణుడు భూలోకంలో అవతరించి ఇక చివరిన తన శరీరం విడిచిపెట్టిన తర్వాత, ఆయన శరీరం విడిచిపెట్టిన తక్షణమే కలిపురుషుడు భూలోకంలో ప్రవేశించాడు. ఇప్పటికీ 5097 సంవత్సరాల క్రితం, 5097 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు భూలోకంలో తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ శ్రీకృష్ణుడు విడిచిపెట్టినటువంటి శరీరం సముద్రంలో కొట్టుకుపోయి పూరి అని మనం పిలుస్తున్నాం కదా, అటువంటి ప్రదేశంలో ఒక దొంగగా మారింది. ఆ దొంగని ఇంద్రజ్యుమ్న మహారాజు గారు జగన్నాథుడు అనే పేరుతోటి ప్రతిష్ట చేశాడు విగ్రహంగా. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క శరీరం వ్యర్థం కాదు కాబట్టి అది పూరిక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథుడిగా మారి ఉన్నది. అటువంటి జగన్నాథుని సాక్షిగా ఇదిగో ఈ కలికాలం ప్రారంభమయ్యిందట. నేటికి 5097 సంవత్సరాలు గడిచింది. అంటే ప్రథమ పాదం పూర్తి కావడానికి ఇంకా మనకి ఎన్నేళ్ళు ఉన్నదన్నమాట? 140లోంచి 97 తీసేయండి, నాకు లెక్కలు అట్టే రావు, కాబట్టి మీరే తీసుకోండి. ఇంకా నా ఉద్దేశంలో అయ్యా 3 ప్లస్ అదొక 40 43 సంవత్సరాల కాలం ఉన్నది కలియుగం ప్రథమ పాదం పూర్తి కావడానికి. కలియుగం ప్రథమ పాదం పూర్తి కావడానికి 43 సంవత్సరాల కాలం ఇంకా మనకి ఉన్నది. అక్కడితోటి ఈ పందిట్లో కూర్చున్న వాళ్ళు, 20 రోజులు కూర్చున్న వాళ్ళు మాత్రం సరే కాలం తీరిపోయి 100 ఏళ్ళో 80 ఏళ్ళో తీరి మరణించేవాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఆయుర్దాయం ఉండి కూడా మరణించేవాళ్ళు మాత్రం ఇందులో పందిట్లో కూర్చునే వాళ్ళు ఉండరు. వీళ్ళు మాత్రం ఈ 40 ఏళ్ళు జీవిస్తారు. ఏమి సందేహంలా, వేదవ్యాసుల వారి మీద నమ్మకం ఉంచుకోండి, పురాణం మీద నమ్మకం ఉంచుకోండి, నా మీద నమ్మకం ఉంచుకోవాల్సిన అవసరం లేదుగా. ఈ 43 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క సంవత్సరానికి యుగంలో ఒక్కొక్క ప్రదేశంలో జనాలలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి ఉత్పాతములు పుడతాయో అతి భయంకరంగా కళ్ళకు కట్టేటట్టుగా వర్ణించారు స్వామివారు. ఎందుకంటే మీరు భయపడతారని కాదు, ఇటువంటి విపత్కర పరిస్థితుల నుండి మనలను మనం ఉద్ధరించుకోవడానికి. కలికి భగవానుడనేవాడు ఈ 4వ పాదం కూడా ఇక 140 సంవత్సరాలు ఉందనగా ఆవిర్భవిస్తాట. ఈ పరిస్థితులలో కలికి అవతరించాడని ఎవడైనా కనుక అంటే అటువంటి వాళ్ళు, వాళ్ళని అనుసరించేటటువంటి వాళ్ళు 6000 యుగాల పాటు క్రిమికీటకాదులుగా అవతరిస్తారు అని చెప్పాడు. ఎవరు? భవిష్యత్ పురాణంలో చెప్పాడు. కాబట్టి ఈలోపు కలికి పురుషుడు అవతరించడం కాని, యుగాంతం అయిపోవడం కాని శుద్ధ అబద్ధములట. ఇలా అనుకోవడం మనం పొరపాటు. ఎంచేతంటే మనకు వేదవ్యాసుడు ప్రమాణం కాని ఇంకెవడూ ప్రమాణం కాదు. అటువంటి వేదవ్యాస మహాపురుషులు మనకి చెప్పినటువంటి దాంట్లో ప్రస్తుతం 1997వ సంవత్సరం నడుస్తోంది. శ్రీకృష్ణ భగవానుడు అవతార సమాప్తి చేసినటువంటి 5097వ సంవత్సరం అన్నమాటిది. ఈ సంవత్సర కాలములో మనం వరుసగా, అంటే నిజానికి భవిష్యత్ పురాణం చెప్పాలి అంటే 20 రోజులు 45 నిమిషాలు అంటే ఏనుగును పట్టుకొచ్చి అగ్గిమెట్లో పెట్టమన్నట్టుగా ఉంటుంది. తెనాలి రామకృష్ణుడు రేపు ఆదివారం చూస్తారు, తెనాలి రామకృష్ణ పాత్రలో నన్ను. ఈయన గారు తాతాచార్యుడని ఒక మహాపండితుడి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి, ఓ తాతాచార్య, ఓ మహానుభావ, అన్నిటికంటే చంటిపిల్లల్ని ఓదార్చడం చాలా కష్టం అన్నట్ట. అలా అంటావు, చంటిపిల్లలు ఓదార్చడం చాలా తేలిక, కాస్త సహనగుణం ఉండాలి, కానీ ఎవడైనా చంటిపిల్లలు ఓదార్చడం పెద్ద కష్టమేం కాదు అన్నట్ట. అయితే నేను చంటిపిల్లాన్ని అవుతాను, కాసేపు నన్ను నువ్వు ఓదార్చన్నాడు ఈయన. సరే, ఈయన చంటిపిల్లాడు అయిపోయాడు, ఏడవడం మొదలెట్టాడు. జోచుదానంద జోజోముకుందా ఏడవకనైనా నా బాబే అన్నట్టు. నాకు పాలు అన్నట్ట, పాలు పట్టుకొచ్చి పెట్టాడు. అగ్గిపెట్టు కొని పెట్టమన్నట్ట బజార్లో. ఆయన ఒక అగ్గిపెట్టు కొని పట్టుకొచ్చాడు. ఆ పక్కన ఒక ఏనుగు పెడుతోంది, ఆ ఏనుగును తీసుకురా అన్నట్ట. ఏనుగును తీసుకొచ్చాట. ఆ ఏనుగును పట్టుకొచ్చి అగ్గిపెట్టులో పెట్టన్నట్ట. బాబు నా వల్ల కాదురా, చంటి పిల్లలు ఓదార్చడం అన్నిటికంటే కష్టం, ఒప్పుకుంటున్నారు పొమ్మన్నాడు తాతాచార్యుల వారు. కాబట్టి ఏనుగుని పట్టుకొచ్చి అగ్గిపెట్టిలో పెట్టడం ఎంత కష్టమో, అలాగే ఇంతటి మహాభవిష్యత్ పురాణం అనేటటువంటి ఘట్టాన్ని ఓ 20 రోజుల్లో చెప్పడం చాలా కష్టం. అయినా మనం ఒక్కొక్క సంవత్సరంలో పరిణామాలు ఎలా ఉంటాయో, ఈ పరిణామాల నుంచి మనం బయటపడాలంటే ఏం చెయ్యాలి, ఈ కార్యక్రమాలు చేసినట్టయితే ఈ సంవత్సరం గండాల్లోంచి బయటపడతాం, భూమండలానికి క్షామం ఉండదు, భూమండలం పవిత్రంగా ఉంటుంది అని చెప్పేసి అందులో చెప్పాడు. అటువంటి విశేషాలన్నీ మనం రేపటి నుంచి కూడా మళ్ళీ చాలా వరస 20 రోజులు ఉంది గనక చెప్పుకుందాం. అయ్యా, మీరందరూ పాంప్లెట్లు తీసుకుని కొన్నింటిలో 6:30 ఒకరోజు 6:45 ఇలా పడ్డాయి మరి, అంచేత 6:30 లెక్కేసుకోండి యావరేజ్ని. ఇంచేతనంటే ఒకరోజు ఏమో ఇవాళ 6:45 ఉంది, రేపు 6:30 ఉందండి, అంచేత మేము వచ్చరికి మీరు వదిలెట్టారండి, మేము పాంప్లెట్ చూడలేదండి అనే ఇబ్బంది లేకుండా 6:30కి రండి. 7:30 దాకా హరిహర బ్రహ్మాదులు అడ్డు వచ్చినా సరే వెనకాత నిలబడతారు, తప్ప వాళ్ళకి సీట్ ఇవ్వను. అంచేతను 6:30 to 7:30 మన కార్యక్రమం ఫిక్స్డ్. మరొక్కసారి మనం ఇంతటి మహత్తర అవకాశాన్ని మనకి ప్రసాదించి కావాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి అంబికా కృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరందరూ ఇలాగే రావాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.